ಶಂಭೋರ್ಮೂರ್ತಿ ಶರತಿ ಭುವನೇ ಶಂಕರಾಚಾರ್ಯ ರೂಪ ಶ್ರುತಿಸ್ಮೃತಿ ಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದ ಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಲೋಕಶಂಕರುಳೈನ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಲ ದಿವ್ಯ ಮಹಾಸ್ಮೃತಿಕಿ ಅಂಜಲಿ ಘಟಿಸ್ತೂ ಸತ್ಯಸಾಯಿ ಭಗವಾನುಡಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾರವಿಂದಾಲಕು ಪ್ರಣಾಮ ಸಹಸ್ರಂ ಸಮರ್ಪಿಸ್ತೂ ಈರೋಜು ಕೃಷ್ಣಾನಂದ ಲಹರಿಲೋ ತೊಟ್ಟ ತೊಲಿ ವಿಭಾಗಮೈನಟುವಂಟಿ ಸೋಪಾನಮೈನಟುವಂಟಿ ದೇಹಂಲೋ ಉಂಡಗಾನೇ దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీతమైన స్థితికి ఎట్లా వెళ్ళాలి అది విచారణ. ఇది సాధారణంగా ధ్యానం చేయి, యోగం చేయి, ఫలానా క్రియాయోగంలో ఉండు, అన్నీ ఏర్పడతాయి అనే సులువైనటువంటి జవాబు మాత్రం కాదు. ఇది ఒక గంభీరమైన తాత్విక చింతన, ఇది ఒక నిరంతరమైనటువంటి విచారధార. ఈ ధారణి శంకర భగవత్పాదులు దేహంతో దేహాతీత స్థితిని ఎలా పొందాలో చెప్తున్నారు. అంటే మనమంతా శరీరంలో ఉన్నాం. శరీరం అంటే ఎముకలు, రక్తము, మాంసము, మజ్జ, చర్మము, అవయవాలు, కరచరణాది అవయవాలు, ఇవన్నీ కలిపితే స్థూలంగా ఓ శరీరం అవుతున్నది. ఇటువంటి అనిత్యమైనటువంటి శరీరంతో నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన, దేహాతీతమైన స్థితిని ఎట్లా పొందటం, ఇది విచారణ. ఈ విచారణలో అధ్యాత్మ సాధన, విస్తృత శాస్త్రజ్ఞానము, విపరీత భక్తి ముక్తిని ప్రసాదిస్తాయా? అంటే నేను తీవ్రంగా 40 ఏళ్ళు తపస్సు చేశాను, నేను ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాలు నేను ఔపోసన పట్టేశాను, నాకు అసలు భగవంతుడంటే విపరీతమైనటువంటి, తీవ్రమైనటువంటి, గాఢమైనటువంటి, పరిణితమైన భక్తి ఉన్నది. అంటే సాధన, జ్ఞానము, భక్తి, ఈ మూడు నాకు ముక్తినిస్తాయా? ఈ ప్రశ్నకి సమాధానం ఒకటే. ప్రాపంచిక బంధనల నుండి భావస్థాయిలో దూరం కానంత వరకు ముక్తి అసాధ్యం. అది నువ్వు దేహంలో ఉన్నా దేహానికో మనస్సున్నది, ఆ మనస్సుకు ఒక భావన కల్పించగలిగిన స్థితి ఉన్నది, ఆలోచించగలిగిన నేర్పరితనం ఉన్నది. దానిని మనస్సుకు లోబడి చేసినంతకాలం ముక్తి లభించదు. మనస్సుకి అతీత స్థాయికి మనం వెళ్ళాలి. ఆత్మజ్ఞానము, భక్తి, వస్తువులయందు ఉపేక్ష ముక్తికి మార్గాలు. అపేక్ష ముక్తినివ్వదు, ఉపేక్ష. ఉపేక్ష అంటే ఔదాసీన్యం, ఎస్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్ అంటాం. ఆ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్లో ఏది రాని ఏది పోని జరుగుతూ ఉంటాయి అన్నవాడు ముక్తుడే. ఇదేమిటి ఇట్లా జరిగింది, ఇదేమిటి నాకే ఎందుకు జరిగింది, మరెవరికీ జరగరానిది, నా ఒక్కడి కోసమే ఎందుకు ఏర్పడింది అంటే వాడి మనస్సు ముక్తి వైపు వెళ్ళదు అని. ఇంద్రియపరమైన కార్యకలాపాల యందు ఉపేక్ష ప్రధానమైనటువంటిది. ఇంద్రియ కలాపాలు ఏమున్నాయి మనకి? పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. 5, 5, 10. ఆ 10 అధిష్టాన దైవతం మనస్సు. 10 + 1 = 11. ఆ 11 మన శరీరంలో ఉన్న ఏకాదశ రుద్రులు అన్నారు స్వామి. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తున్నాను అంటే శివలింగానికి రుద్రపూర్వకమైనటువంటి స్తోత్రం చేయటం మాత్రమే కాదు, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనస్సును నియంత్రించుకోగలిగినటువంటి ఒక అధ్యాత్మ శిఖర స్థాయి ఆ ఏకాదశ రుద్రాభిషేకం. నేను, నాది అనేటువంటి అహంకార మమకారాలే అపేక్ష. నాకు భార్య ఎందు, సంపద ఎందు, కడుపున పుట్టిన బిడ్డల ఎందు, ప్రపంచమునందు, కీర్తి ఎందు అనేకమైన అపేక్షలున్నాయి. ఇన్ని ఉన్నవాడు ముక్తికి దారి తీయలేడు. తన ప్రయాణమంతా బంధనలోనే ఉంచుకుంటున్నాడు గనక ఈ దేహంతో కూడి ఉన్న ఇంద్రియాలు, వాటి చలనాల వలన కలిగేటువంటి స్పందనలు, ఇదంతా ఒక బంధన. ఈ బంధన నుంచి బయటపడటమే ముక్తి. జ్ఞానేంద్రియాలు ఎందుకు ఇచ్చాడు? శబ్ద, రస, రూప, స్పర్శ ఇవన్నీ కూడా. అలాగే కన్ను, చెవి, ముక్కు, నోరు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? వీటికి అధిష్టానమైన మనస్సును ఎందుకు ఇచ్చాడంటే పరమాత్మను ఎరగటానికి మాత్రమే ఇచ్చాడు. తద్భిన్నంగా ఉన్నట్లయితే ముక్తి లభించదు. మరి దేహం లేకపోతే జీవన వ్యాపారం సాగేది ఎట్లా అని. నిజమే, దేహం కావాలి. దేహమే సాధనాలయం, దేహమే శోధనాలయం. కానీ దేహము పరిమితమైనది. ఎప్పటికైనా దహింపబడుతుంది గనక దేహం అన్నాం, ఆత్మగా ప్రాణ చైతన్యంగా ఉన్నది గనక మందిరమని దేహానికి అనేక పేర్లున్నాయి, విచారణ చేశాం. ఇంతకీ ఈ దేహం అంటే ఏమిటి? దేహానికి ఇంద్రియాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఈ విచారణ పూర్తయినప్పుడు నేను నాది అనే భావం నశిస్తుంది. ఆ వినాశమే ముక్తి, లేకపోతే బంధనే. అంటే దేహము మనస్సుతో చేసే ప్రపంచ కార్యకలాపాలన్నీ మానవుణ్ణి బంధిస్తాయి. ప్రపంచాతీతంగా మనస్సుకు అతీతంగా చేసినట్లయితే అవే విముక్తిని కలిగిస్తాయి. శుక్లశోణితాలు, గర్భాశయ ప్రవేశంతో దేహం ఏర్పడుతున్నది. గడచి వచ్చిన జన్మల అనుభవాల ఆధారంగా వర్తమాన జీవితం ఏర్పడుతున్నది. తల్లి గర్భవేదికపై 9 నెలల కాలంలో మలమూత్రాది పదార్థాల మధ్య జఠరాగ్నిలో వేగుతూ ఉన్నది అది. నిర్ణీత కాలంలో తల్లి గర్భం నుంచి బయటపడుతున్నది. బయటపడటంతో జీవుడి వేదన ప్రారంభమవుతున్నది. మనోవ్యధ, వ్యాధి, వియోగం, దారిద్ర్యం వంటివి అనుభవంలోకి తెచ్చుకుంటున్నది దేహం. పరిణామ దశలో మానవ దేహం అత్యున్నతమైనది. 84 లక్షల జీవరాశులలో పరమోత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. 83,99,999 జన్మలెత్తి వచ్చిన జీవుడు మానవ దేహాన్ని పొందాడు అంటే అది పరిణామంలో కీలకమైన స్థాయి, అది పరమ చరమమైనటువంటి స్థాయి. అందుకే భగవద్గీతలో యోగీశ్వర కృష్ణుడు బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అన్నాడు. బహూనాం జన్మనాం అంతే, ఎన్నో ఎన్నెన్నో వేలాది జన్మల చిట్ట చివర ఏర్పడినటువంటి ఈ మానవ జన్మలో జీవుడు అడుగుతున్నాడట, జ్ఞానం అంటే ఏమిటి అని. అంటే ఈ జన్మ వచ్చే వరకు జీవుడు జ్ఞానాన్ని గురించి ఆలోచన చేయలే. కానీ మానవ దేహం ఎందుకు ఏర్పడింది, జన్మ ఎందుకు ఏర్పడిందంటే జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలి. జ్ఞానము అంటే విజ్ఞానం కాదు, జ్ఞానము అంటే తనను తాను ఎరుగు ఎరుకే జ్ఞానమని విచారణ. కాబట్టి పరిణామ దశలో మహోన్నతంగా ఏర్పడినటువంటి మానవ దేహం, మేధావులము అని అనుకునేవారు సైతం దేహ పరిమితిని ఎరగక దేహమే తానన్న భావనలో ఉంటారు. దేహమే తమనుగా భావించుకున్న దేహమంటే ఏమిటో పూర్తిగా ఎరగనందువలన కాలాన్ని వృధా చేసుకుంటారు. దేహస్థితే ఎరగకుండా ముక్తిని దేని నుంచి పొందుతాం? రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, పంచభూతాల వంటి పదార్థాల సమ్మేళనమే ఈ శరీరం. అందుకనే ఒక విచారణ ఉన్నది. పంచభూతములు నిశాకరుండు దివాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్టాత ఎవ్వడో యజమానుడనిన అష్టమతనువు వాడు. కెరలి నన్నేమి మిగిల్చి తినాసామి బిట్టునేనన్నది అభిజ్ఞగాక. ఆ నేనుగా మిగిలిన ఈ జీవుడు ఎవరు అంటే పరమాత్మ స్థూలమైనటువంటి, విశ్వవ్యాపకమైనటువంటి, విష్ణుత్వంతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క గుర్తే జీవుడుగా భావన చేయమన్నది వేదాంతం. అందుకనే భగవాన్ రమణ మహర్షి అంటారు, మనందరము శవవాహకులమే, మన శరీరాన్ని మనమే మోసుకుంటూ తిరుగుతుంటాం, మరణించాక దాన్ని మరొకరు మోస్తారు, అంతే తేడా. దేహమే నేనన్న భావన నుంచి దూరం కావటమే ముక్తి అన్నారు. కాలిగోటి నుంచి తల వెంట్రుక వరకు అంతా దుర్గంధమే, ఎముకల గూడు ఈ శరీరం. ఇదే యథార్థ స్థితి. ప్రాపంచికంగా ఎంత వైభవం అనుభవించినా ప్రాణం పోయినప్పుడు శరీరం నిస్సహాయ స్థితిలో ఒక నిమజ్జనానికి లోనవుతుంది. తనివి తీరా, కరవు తీరా, కనులార చూడబడినటువంటి శరీరం శవంగా ఉన్నప్పుడు భయం కొల్పుతుంది. కట్టుకున్న భార్య సైతం గడప దాటి బయటకు రాదు. ఎంత త్వరగా దహనం చేద్దామని బంధుజనం ఆతృతపడతారు. ఇంత అనిచ్చమైనటువంటి ఈ దేహం, అయితే శరీరంలోని సర్వశక్తులు, ప్రజ్ఞలు, అది అనుభవించిన సుఖ సంతోషాలు, స్థితులు, గతులు, చీకటి వెలుగులు, జయాపజయాలు, మానాభమానాలు, ఎత్తుపల్లాలు అన్నీ ఏమైపోతున్నాయి, అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. కథ కంచికి చేరుతున్నది. ఇది దేహ పరిమితి. వైరాగ్యంగా తోచిన నిజానికి యథార్థ స్థితి ఇంతే. జీవితాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, ఆనందంగా, శాంతిగా జీవించాలని అనుకునేవారికి తమ దేహం ఎంత అశాశ్వతమో అనేటువంటి ఒక నిత్య స్పృహ కలిగి ఉండాలి. మృత్యునీడ ఎప్పుడు పారుతుందో తెలియదు గనక చాలా అప్రమత్తంగా ఉండాలి. దేహాన్ని సర్వోపాయంగా వాడుకోవాలి, దానిని రక్షించుకోవాలి, యుక్తాహార యుక్త విహారాలలో దానిని పోషించి పాలించుకోవాలి. ఎందుకని దేహం అశాశ్వతం అంటున్నాం, దేహం పోతుందంటున్నాం, ఎక్కువ కాలం ఉండదంటున్నాం, అయినా దీనిని పాలించుకోవాలంటున్నాం. కారణం ఏమిటి అంటే ఎంత అశాశ్వతమైన దేహమే ఆయుధం గనక, దేహమే ఆధారం కనుక పాలించాలి, పోషించాలి, నిలబెట్టుకోవాలి. కానీ బంధన పెంచుకోకూడదు. బంధన వలన బాంధవ్యము, దాని వలన మోహము, దాని వలన వ్యామోహము, వ్యామోహం వలన వ్యసనము ఏర్పడి తెంచుకోలేనిదిగా దేహం వదుల్చుకోలేని గుదిబండగా తయారవుతుంది. అయితే దాని పట్ల అపరిమితమైన ప్రేమ, ప్రేమ వలన కలిగేటువంటి అహంకారం తగ్గించుకోవాలి. పరిమిత దేహంలోనే అపరిమిత శక్తి ఉన్నదని, అశాశ్వత స్థితి నుండి శాశ్వత స్థితిలోకి చేరాలని దేహాన్ని ఉదాత్త పరికరంగా వాడుకుంటూ దేహంలోనే వెలుగుగా ఉన్న మూలాన్ని వెదకాలని, ఆ వెదుకులాటే సాధన అని గ్రహించాలి. అందుకై ఇంద్రియ నిగ్రహం చేయాలి. ఆనందానికి నిత్య చైతన్యానికి దారులు వెతుక్కోవాలి. ఆ అన్వేషణ ఆంతరంగికంగా సాగాలి. దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీతమైన స్థితిని, శక్తిని అందుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. సుఖం సంతోషం దేహానికి సంబంధించిన విషయాలు, శాంతి ఆనందం మనసుకి హృదయానికి సంబంధించినవి. ఇవన్నీ దేహంగానే దానిలో ఉండగానే పొందాలి. ఎట్లా? విచారణ చేద్దాం, చేయాలి. శంకర భగవత్పాదులు ఒక కరుణాలయం. ఆ కరుణాసుధా సింధువు అనుగ్రహించిన ఆనంద బిందువే తదుపరి ప్రబోధసుధగా మనం విచారణ చేయాలి. అంటే సత్యసాయి భగవానుడు కూడా పరిమితి ఎరిగి చేయాలి. మన అవసరాన్ని, మన శక్తిని బట్టి మన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. మనం చేయవలసినవన్నీ కూడా దేహాతీతమైన భావనలో చేయాలి. అన్నీ పరమేశ్వర కైంకర్యంగా చేయాలి, పరమేశ్వరుడికి నివేదన చేయాలి. పరమేశ్వర ప్రీత్యర్థమే మానవ జీవితం సాగాలి అని స్వామి చేసినది ఇది దివ్య ప్రబోధ సుధాకరం గనక శంకర భగవత్పాదులకు, సత్యసాయి భగవానుడికి అభేదమైన అద్వితీయ అద్వయ రమణీయ మనోజ్ఞ స్థితిలో మరొక్కసారి ప్రణామం చేస్తూ, శంకర అద్వైతామృతధారలో, విచారధారలో, సత్యసాయి భగవానుడి దివ్య ప్రబోధధారలో అంతర్లీనమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలోనే దేహాత్మ, దివ్యాత్మ ఈ రెండింటి గురించిన విచారణ మనం స్పష్టంగా చేసుకోవాలి. ఏది దేహాత్మ, ఏది దివ్యాత్మ? ద్వంద్వంలో చేస్తున్నవాడు, చేస్తున్న పని ఉన్నాయి. చేస్తున్నవాడు నేను చేస్తున్నాను అంటూనే ఉన్నాడు. పైకి నిజమేనని అనిపించినా అధ్యాత్మ భూమికలో ఇది నిజం కాదు. సూర్యోదయానికి కారణం సూర్యుడు కాదు, సూర్యోదయం సూర్యుడి ద్వారా జరిగింది అంతే. ఆత్మ విషయంలోనూ అంతే. ఆదిత్యుడు కర్మలు చేయటం లేదు, కానీ కర్మలకు సాక్షిగా మాత్రం ఉంటున్నాడు. ఆత్మ సైతం సాక్షీభూతమే. ప్రపంచ కార్యకలాపాలకు అది కారణమూ కాదు, నిజానికి ప్రేరణమూ కాదు. నిప్పుల కొలిమిలో ఉన్న ఇనుమును కొలిమి బయట ఉన్న మరొక ఇనుప వస్తువు కొడుతున్నప్పుడు అగ్నికి బాధ లేదు కదా. వడ్రంగి దుంగను కోస్తున్నప్పుడు కట్టెలో దాగిన అగ్నికి యాతన కలగటం లేదు కదా. ఆ విధంగానే దేహంలో ఉన్న ఆత్మ దేహం అనుభవిస్తున్న సుఖదుఖాలను అనుభవించటం లేదు, అది సాక్షిగానే ఉంటున్నది. దేహం చేస్తున్నాను అనుకుంటున్నదా? అది ఒక కట్టె. అనుకుంటున్నది దేహం కాదు, అనుకుంటున్నది మనసు, చూస్తున్నది మాత్రం ఆత్మ. దేహాత్మకే విహారము, వ్యవహారము ఉన్నాయి. దివ్యాత్మకు ఇవేవీ లేవు. శరీర వృక్షం మీద ఉన్న రెండు పక్షులలో ఒకటి ప్రపంచాన్ని చూస్తున్నది, అనుభవాలు పొందుతున్నది, ఆవేదన ఆందోళన చెందుతున్నది, ఆనందాన్ని కూడా ప్రకటిస్తున్నది అప్పుడప్పుడు. రెండవ పక్షి మాత్రం ఇవేవీ పట్టనట్లు తనను తానే చూసుకుంటున్నది. దివ్యాత్మ బింబమైనట్లయితే దేహాత్మ ప్రతిబింబం, మనసు ఒక అద్దం. రాత్రిపూట ఇంట్లో దీపం వెలుగుతుండగానే దొంగ వస్తువులను దొంగిలించుకొని పోతున్నాడు. దీపం దొంగను ప్రోత్సహించటమూ లేదు, ప్రతిఘటించటమూ లేదు. జరుగుతున్న దానికి సాక్షి మాత్రంగా ఉంటున్నది. ఆత్మ సైతం ఇంతే. మనిషి పుట్టిననాడు గిట్టిననాడు ఇంట్లో ఉన్న దీపం మోదాన్ని కానీ ఖేదాన్ని కానీ అనుభవించటం లేదు. దేహం ఒక గూడు, ఆత్మ ఆ గూటిలో దీపం. సూర్యచంద్రాదులన్నీ వెలిగేవి, ఆపై వెలిగించేవి. ఆత్మ మాత్రమే వెలుగు, ఆత్మ స్వయం ప్రకాశం. అది శుద్ధ చైతన్యం, అది వెలుగు మూలం. శుద్ధ చైతన్యపు వెలుగులో ఇంద్రియాలు తమ పనులు సక్రమంగా చేయగలుగుతున్నాయి. బయట వెలుగు అంధుడికి అక్కర రావటం లేదు. లో వెలుగు వల్లనే అంధుడు సైతం వస్తువులను తన అనుభవ పరిధిలోకి తెచ్చుకుంటున్నాడు. స్వయం ప్రకాశి అయిన ఆత్మ అన్నిటినీ వెలిగిస్తున్నది. ఆత్మస్వభావం దేహం ప్రభావం, ఇదే అధ్యాత్మ. సత్యసాయి భగవాను అనేక దశలలో స్వామి అవతార కాలంలో వేసిన ప్రశ్న, అధ్యాత్మ అంటే ఏమిటి? తొలినాళ్లలో స్వామి ఇచ్చిన జవాబు, అధ్యాత్మ అంటే ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటం. మళ్ళీ 10 ఏళ్లకు ఇదే ప్రశ్నకి స్వామి ఇచ్చినటువంటి జవాబు, ప్రభావం నుంచి స్వభావంలోకి వెళ్ళటం అధ్యాత్మ. మళ్ళీ 10 ఏళ్లకు అదే ప్రశ్నకు స్వామి జవాబు, మానవుడు మానవుడుగా జీవించటమే అధ్యాత్మ. పశు ప్రవృత్తిని వదిలి పశుపతి స్థాయికి వెళ్లే ప్రస్థానమే అధ్యాత్మ జీవన విధానమని సత్యసాయి భగవానుడు మనకి ఒక ఉపదేశం చేశారు. అందువల్లనే ఒక క్షణకాలం మీద, లిప్తకాలం మీద శుద్ధ చైతన్యాన్ని ఏకాగ్రం చేయగలిగితే యోగశాస్త్రం ప్రకారం సాధకుడి కుడి చెవిలో నాదం వినిపిస్తుంది, ఆగకుండా. అదే అనాహతనాదం. ఆలోచనా తరంగాలు ఆగినప్పుడు శుద్ధ చైతన్యంలో మన మనస్సు లీనమవుతుంది. లీనం కావటమే లయ. నిస్తంద్రమంద్రంగా వినిపించే అనాహతనాదం సానందభరితం. యోగి ఈ మధురనాదాన్ని వింటూ ఉంటాడు. ఇదే నాదానుసంధానం. ఈ యోగస్థితిలో నిలకడ చెందితే ఈ నాదమే చివరకు సమాధిస్థితికి దారితీస్తుంది. ప్రాణంలో పుట్టినటువంటి నాదం నాడీమండలం ద్వారా ప్రయాణించి నాదంగానే అనుభవంలోకి వస్తుంది. ఈ ప్రక్రియ అంతా వెలుపల జరగటం లేదు, ఎవరి ప్రమేయం లేకుండానే వారి వారి లోపలే జరుగుతూనే ఉన్నది. కుండలిని జాగృతం కావటానికి ఈ నాదానుసంధాన యోగమే తొలిమెట్టు. మనోశుద్ధికి, స్థిమితత్వానికి, స్థిరత్వానికి, నిశ్చల స్థితికి ఈ యోగమే కారణం. యోగ సాధనలో ఇది తొలి విజయం. మనసు లోపల మిగిలిన మూల వాసనల వలననే ఆలోచనలు పుడుతున్నాయి. ఈ వాసనల వలన కలిగే దోషాలు తొలగాలంటే యోగాగ్రత ఏర్పడాలి. ఏకాగ్రత కంటే యోగాగ్రత విశిష్టమైనది. ఇది ఏకాగ్రత వలననే సాధ్యం. దీనికి మూలం శుద్ధమైనటువంటి మనస్సే. వాద్య పరికరాల వలన కలిగే శబ్దం మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇంద్రియ సుఖాన్ని ఇస్తుంది. శుద్ధానందం యోగం వలన మాత్రమే కలుగుతుంది. శుద్ధ మనస్సు తన మూలమైన హృదయంతో లీనమైనప్పుడే ఆత్మానందం కలుగుతుంది. దాని పేరే బ్రహ్మానందం. ప్రాపంచిక వస్తువుల నుండి ఆలోచనలు దూరంగా వైదొలగినప్పుడే అనాహతనాదం ఆత్మగీతమై సాగుతుంది. శ్రీకృష్ణుడు వినిపించిన వేణుగానమంటే ఇదే. అదే అనాహతనాదం, అదే ఆనందనాదం మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే అది సంభవం. నాదము అంతరంగ కాంతి యోగించినప్పుడు అంతరంగమే బహిరంగాన్ని చూపించగలదు. అంధుడు అనుభవించే ఆనందస్థితి ఇదే. చూపించవలసిన కన్ను సహకరించకపోయినా చూపుకు కారణమైన మూల చైతన్యం ఆ భారాన్ని వహిస్తున్నది. తోలుకన్ను చేస్తున్న దానికంటే లోకన్ను శక్తివంతంగా ఉన్నది. ఈ మహత్తర స్థితిలో ఇంకా లోకం తాలూకు అనుభవాలకు చోటెక్కడ. భౌతిక భోగస్థితిలో ఈ అనుభవం ఉండదు. యోగస్థితిలో ఈ అనుభవం లేకుండానూ ఉండదు. అంతరంగ శ్రవణం, అంతరంగ దర్శనం, సర్వాత్మబుద్ధి, సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానం ఇవన్నీ యోగికి సొంతం. యోగ పద్ధతులు, సాధనారీతులు, సాధనాస్థితుల వలన యోగసిద్ధి కలుగుతుంది. అయితే ఇది పూర్ణసిద్ధి కాదు. దృశ్యం దాటాలి, శబ్దం దాటాలి, వాటి వలన కలిగే ఆనందానుభవాలు దాటాలి, అనుభూతిని దాటాలి. అన్నిటికీ మూలమైన సచ్చిదానందంగా మిగలాలి, వెలగాలి, వెలిగించాలి. వస్తువు వలన కలిగే సుఖాన్ని మనసు ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఫలితంగా మనసు వస్తువు నుంచి దూరమై నాదానుసంధానం జరిగి దేహాత్మ దివ్యాత్మగా అనుభవంలోకి వస్తుంది. మాట మలుగుతుంది, మౌనం వెలుగుతుంది, ఎరుక ఆత్మజ్యోతిగా ప్రకాశిస్తుంది. ఇదే నిజమైన యోగం. అయితే మనోలయ సాధన సాధించటం ఎట్లా? సాధనా మార్గము, సాధనా విధానము ఏమిటి? లయమన్నా లీనమన్నా ఒకటేనా? మనోలయం సాధకుడిని ఎటువైపు తీసుకెళుతుంది? ఈ విచారణ సాధకుడు తీవ్రంగా చేయాలి. ఇదేదీ చేయకుండా ముక్తిని, మోక్షాన్ని, బ్రహ్మానంద పదాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని జీవుడు ఆశించినట్లయితే అవి లభిస్తాయా? ప్రయత్నం చేయాలి, తీవ్ర ప్రయత్నం చేయాలి, దేహాత్మభావనను త్యాగం చేయాలి. బంధువులను, బంధుత్వాలను, వాటికున్న పరిమితులను ఎరిగి ప్రవర్తించాలి. సంపద, దేహము, కీర్తి, భౌతికమైన అనేక విషయాల పట్ల పూర్ణ అవగాహన ఉండాలి. దాని వలన మాత్రమే భౌతిక అవస్థకు అతీతమైనటువంటి పూర్ణత్వాన్ని మనం అనుభవించగలం. అందుకే సత్యసాయి భగవానుడు మనకు అనేక సందర్భాలలో యదృశ్యం తన్నశ్యం అంటూ చెప్తూ వచ్చారు. అంటే ఏది కనపడుతున్నదో అది నిజం కాదు, ఏది కనపడవలసి ఉన్నదో అది కనపడటం లేదు. కనుగొనవలసిన దానిని కనుక్కున్నప్పుడు మాత్రమే, దానిని పొందినప్పుడు మాత్రమే మనకి పూర్ణ ఆనందతారక స్థితి అనుభవంగా ఏర్పడుతుందంటారు భగవాన్. అందుకనే కరుణాలయమైనటువంటి శంకర భగవత్పాదులు మార్గోపదేశనం చేస్తున్నారు. అచ్చమైన యోగస్థితిలో ఈ బోధనను వినాలి, ఆలపించాలి, అనుభవించాలి, అనుభూతి చెందాలి, విభూతి స్థాయికి వెళ్ళాలి. అందుకనే సత్యసాయి భగవానుడి అవతారంలో మణిమాణిక్యాల కన్నా, వస్తువుల కన్నా స్వామి అనుగ్రహించిన విభూతికి ఏది సంకేతం? అది ఇష్టార్థము, మోక్షార్థము రెండింటినీ ఇటు పదార్థంగా కనిపించిన విభూతి స్థాయికి నడిపిస్తుంది గనకనే సత్యసాయి భగవానుడు అనుగ్రహించినటువంటి విభూతి ఈ లోకానికి, లోకాతీతమైన దానికి పూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన శక్తి ఉన్నది. కనుకనే స్వామి విభూతి ప్రసాదనం చేస్తూ మనందరికీ కూడా దేహశుద్ధిని, ఆత్మశుద్ధిని, మనోనైర్మల్యాన్ని, చిత్తశుద్ధిని, ఏకాగ్రతని, యోగస్థితిని ఏకకాలంలో అనుభవించి పరిపూర్ణ మహాపరిపూర్ణ అవతారమూర్తిగా మన మధ్య నడయాడారు. అందువలననే సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ మనోలయ సాధనలో అంతరంగ శుద్ధి కలగాలని, శుద్ధ చైతన్యం వైపు అడుగు వేయాలి అంటే మనస్సుకి ఒక పూర్ణత్వం కలగాలని, మనోలయాన్ని గురించిన విచారణ, దానికి భక్తి, జ్ఞానము అనేటువంటి రెండు మార్గాలున్నాయని స్వామి మనకు విశదీకరించినట్లే, ఈ ధ్యానం అంటే ఏమిటి, ఇది నిజంగా ఒక యోగమేనా, ఈ విచారణ కూడా చేసుకోవాలి. యోగము అంటే కూడి ఉండటం. దేనితో కూడి ఉండటం? దేనితో కూడి ఉంటే మనకు ఆనందం కలుగుతుందో అదే నిజమైన యోగం. ఆ విచారధారలో ధ్యానం అంటే ఏమిటో వివరిస్తున్నారు శంకర భగవత్పాదులు. ధ్యానం అంటే చేసేది కాదు, దేనినో చూపించేది కాదు, అసలు నిజానికి ఏమీ చేయకపోవటమే ధ్యానం. ధ్యానమే ధ్యానం అంటున్నారు సత్యసాయి భగవానుడు. బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నమే ధ్యానం అంటున్నారు మన స్వామి. బయట ఉన్నది, లోపల ఉన్నది ఏమిటి? ప్రతిబింబం నుంచి బింబం వైపు, చిటారు కొమ్మ నుంచి మూలంలో ఉన్న వేరు వైపు పయనిస్తూ వస్తువులను వదులుకుంటూ వస్తుమూలంలోకి వెళ్ళి శాస్త్రీయ ప్రక్రియ ధ్యాన మార్గంగా పరిణమిస్తున్నది. నేను బ్రహ్మమును అనే స్థిరభావన కలిగినప్పుడు మనోచిత్తవృత్తులు నశించి సద్వృత్తులు కలుగుతున్నాయి. ఈ రెండింటి వలన ఎవరి మీద, దేని మీద ఆధారపడని యోగస్థితి లభిస్తున్నది. ఈ స్థితే ధ్యానం. శబ్దాలు వినటం, దృశ్యాలు కనపడటం, మరొకరితో మాట్లాడుతున్నట్టు అనిపించటం, తమ తమ గత స్మృతులు గుర్తుకు రావటం, ఒళ్ళు తూలటం, బరువెక్కటం, తేలటం, తేలికవటం, ఇవన్నీ ధ్యానంలో అపరిపక్వతను సూచిస్తాయి. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని జానశబ్దేన విఖ్యాత పరమానందదాయిని అన్నారు. ధ్యానమంటే ఏమీ కలగకపోవటం, ధ్యానమంటే ఏమీ చేయకపోవటం. ధ్యానం చేసేది కాదు, చూసేది కాదు. ధ్యానం ఒక నిశ్చల నిరామయ స్థితి, నీతో నీవు కూడి ఉండగలిగినటువంటి ఒక మహాస్థితి. ధ్యానానికి ముందు దేవుడు లేడంటూ సంకల్పించుకొని ధ్యానానంతరం ధ్యానానుభవంగా దైవం దర్శనమిచ్చాడు అనుకోవటం ఆత్మవంచన, జగద్వంచన. ఉన్నదనుకుంటున్న దానిని ధ్యానంలో పోగొట్టుకోవాలి, కానీ లేదనుకున్న దానిని ధ్యానంలో పొందటమేమిటి? ఊహిస్తూ ధ్యానంలో ఏకాగ్రతతో శబ్దాల నుండి, దృశ్యాల నుండి, స్మృతి ముద్రల నుంచి బయటపడాలి. ఇది ధ్యానం వలన మనం పొందవలసిన లాభం. సాలంకృత జగన్మోహనాకారుణ్ణి, వ్యత్యస్త పాదారవిందుణ్ణి, గోవిందుణ్ణి, యమునాతటిని, బృందావనాంతర నిత్య శిశువును ధ్యానానికి ముందు ఉపాసించమంటున్నారు శంకరుడు. శంకరులు ధ్యాన మార్గాన్ని ఇంకా విపులీకరిస్తున్నారు. మలయ పవనంలా, మందార పుష్ప పరిమళంలా, దివిజగంగ నిత్యము కడుగుతున్న దివ్య చరణారవిందుడిగా ఉన్న కృష్ణుడిని భావించుకో. గోసమూహం మధ్య ఆనందస్వరూపంగా ఉన్న యదునందనుణ్ణి ఊహించుకో. దేవతల భయం పోగొట్టే ధీరుణ్ణి, గోపగోపికాగో బృందాలను సర్వదా కాచుకునే నీలమేఘశ్యాముణ్ణి తలచుకో. ఆయనకు నమస్కరించు. వేణుగాన లోలుణ్ణి, వేణుగాన వరదాతను మనస్సులో నిలుపుకో. కరుణా సముద్రుణ్ణి, సహస్రకోటి మన్మధుల సౌందర్యం మూర్తిమంతమైన గోపాలుణ్ణి హృదయంలో ధ్యానించు. ఇదంతా మనసును ఆలోచనా తీవ్రత నుండి మరల్చటం కోసమే శంకర భగవత్పాదులు ఉపదేశిస్తున్నటువంటి ఒక దివ్య సరళ ధరళ తావళ్యమైనటువంటి ఒక మార్గం. ప్రాపంచిక ఆలోచనలు వెనకబడి కృష్ణ వైభవం మీద మనస్సు నిలబడినప్పుడు మనసు కృష్ణమయమవుతుంది. కొంత సమయం గడిచిన తర్వాత ప్రకృతి లేదు, కృష్ణుడూ లేడు, అంతా శూన్యం, పవిత్రం, ఆనందం, ఆలోచనారాహిత్యంగా ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. అదే అసలైన ధ్యానం. ఇంద్రియాలకు అతీతమైన ఆనంద స్థితి లభిస్తుంది. అదే ధ్యాన పరమార్థం. రెండు కనుబొమల మధ్య మనం తిలకం ధరించే చోటు ఆజ్ఞాచక్రం. దృశ్యాలు కనిపించేది యోగశాస్త్రం ప్రకారం అక్కడే. దృశ్యం దగ్గర సాధకుడు ఆగిపోకూడదు, దృశ్యం దాటాలి అంటారు రమణ మహర్షి. దృశ్యాలు కనిపిస్తున్నాయి అంటే మనసు ఉన్నట్లే. మనసు మలగనిదే, మౌనం వెలగనిదే ధ్యానం నిలవదు. ధ్యానస్థితి బలపడుతున్న కొద్దీ సాధకుడు సమాధి వైపు కదులుతుంటాడు. ధ్యానం ఏర్పడిన తర్వాత శూన్యస్థితి నిరాటంకంగా సాగాలి, నిగ్రహం కావాలి. మళ్ళీ ప్రాపంచిక కార్యకలాపాల పట్ల లాలస కలగరాదు. ఇంద్రియాలు తమ వృత్తులతో మనల్ని పరిగెత్తించకూడదు. అయితే ఈ ప్రపంచంలోనే ఉన్నామే, మనం ఏం చెయ్యాలి అని. ధ్యాని ప్రపంచకలాపంలోనూ నిమిత్తమాత్రంగా ఉండాలి. ఏ ఆకర్షణకు లోబడక నిరామయంగా ఉండగలగాలి. కర్మలన్నీ శ్రద్ధగా చేయాలి, ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఫలితం ఆశిస్తూ చేయకూడదు. దేనితోనూ బంధం పెట్టుకోకుండా చేయాలి. తృప్తుడై ఉండాలి. అలజడి ఆందోళన దరిచేరనీయక వేరొకరికి అననుకూలత కలిగించకుండా ఉండాలి. స్పష్టత, ధైర్యం, నాయకత్వం, సేవాభావం, దయాగుణం సహజ గుణాలుగా ఉండాలి. ప్రసన్నత, ప్రశాంతత, గంభీరత తొణకని గుణం ఉండాలి. ధ్యాని అన్ని వేళలా అంతర్ముఖమయ్యే ప్రయత్నం చేయాలి. అపేక్ష, బంధన, చాపల్యం, అసూయ, కోపం వంటివి ఏమాత్రం ఉండరాదు. అందుకనే సత్యసాయి భగవానుడు పూర్ణాద్వైతమూర్తి గనకనే దీనిని కృష్ణధ్యానంగా, శివధ్యానంగా, వెలుగు ధ్యానంగా, అంటే జ్యోతిధ్యానంగా ప్రపంచానికి ఉపదేశం చేశారు. వెలుగు మరొక్క పేరఖిల విద్యలకున్ పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మరి విశ్వమునందున వేరు చోట లేవు. అలఘుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దహమూర్తికిన్ వెల్గులనిధికిన్ గురుత్తమునకున్ జగదక్షునకున్ నమస్కరించదన్. దీన్నే ఆధునిక భాషలో స్వామి చెప్పారు, వెలుగు ఉన్నదంతా లోపలే, బయట ఉన్న వెలుగు లోపల ఉన్న వెలుగు వలననే కనిపిస్తున్నది. ఆ లో వెలుగే జ్యోతి. అది చరాచరమయిగా, శ్రీమయిగా, పరాత్పరమయిగా, వాంగ్మయిగా, జ్యోతిర్మయంగా ప్రతి దేహమునందు ఉన్నది అన్నారు భగవాన్. కనుక సత్యసాయి భగవానుడు ఉపదేశించినటువంటి జ్యోతి ధ్యాన మార్గం అత్యున్నతమైనటువంటి మార్గంగా మనం ఉపాసనా మార్గానికి తీసుకున్నట్లయితే భక్తి జ్ఞానాల ద్వారా మనస్సు శుద్ధిని పొంది ధ్యాని అయి ధ్యానం నుంచి సమాధి వైపు నడవాలి. కనుక ఈ పరిపూర్ణమైనటువంటి బోధని మనం చక్కగా వాడుకుంటూ అత్యున్నతమైనటువంటి స్థాయికి మనం ప్రయాణం చేయాలి. నిజానికి ఇది ధ్యానయోగం. జ్ఞానయోగం ఉన్నది, ధ్యానయోగం అన్న మాట మనకి ఎక్కువ పరిచయమైన మాట కాదు. నిజానికి ధ్యానయోగము అంటే ధ్యానమే యోగము, యోగమే ధ్యానము. ఇది అపూర్వమైనటువంటి, అపురూపమైనటువంటి అద్వైత అచల అమృత బోధ. ఇది సత్యసాయి బోధ. శంకర భగవత్పాదులకు, సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకు మరొక్కసారి నమస్కరిస్తూ సాయిరాం.